తిరిగిపోయిందని విన్నాను. నీ మహాద్భుతమైన ఆనాటి నీ రూపం చూడాలి. మహేంద్ర పర్వతం మీద ఎలా తిరిగాడో మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, గవాంపతిరివా బభువు అని ఓ పెద్ద ఆబోతులాగా నిక్కబొడుచుకుని కొండంతా అటు ఇటు తిరిగి ఓ సూర్యమండలాన్ని తాకేంత శిరస్సుతో అంత కళేబరంతో రివ్వు నెగిరాడు. ఆ రూపం నాకు చూపించు. సముద్రం దాటే ముందు నువ్వు మహేంద్ర పర్వతం మీద ఎంత రూపం ధరించావు, అంత రూపాన్ని చూపించు నాకు. ఆ రూపాన్ని చూడాలని ఉంది. మహాత్మ దైవమా పరబ్రహ్మమా సోదర, ఈ రూపం చూపించకుండా నేను కదలనన్నాడు. అనగానే ఇప్పుడు హనుమంతుడు ఎండ చూపించేశాడా? అలా చూపించలేదు. ఏమన్నాడు తెలుసా ఆయన?
అక్కాలంబున రూపం బిక్కాలమునందు చూపనెట్లగు, కాలంబు ఒక్క విధంబున ఉండక పెక్కు ప్రకారముల నుండు భిన్నావస్థన్.
భలేవాడు అయ్యా, అడిగిన వెంటనే విశ్వరూపం చూపించడం నా వల్ల అవుతుందా? నాయన, ఆ కాలం నాటి రూపం ఈ కాలంలో ఎలా చూపిస్తాను? అప్పుడున్న యవ్వనం వేరు, అప్పుడున్న స్థితి వేరు, అప్పుడున్న ఉత్సాహం వేరు. ఈ కాలంలో చూపడం కుదరదు. కాలం ఎప్పుడూ ఒక విధంగా ఉండదు. అంటే అంతరార్థం ఏం చెప్పాడు? మానవ జీవితంలో శరీరాలు మార్పుకు గురవుతాయి. ఇప్పుడు నేనున్నాను, నా 12 ఏళ్ల వయసులో ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి జంగుని దూకేవాడి. ఇప్పుడు చెట్టు మీద దూకమంటే ఏం దూకుతాను? ఇక్కడ నుంచి దూకగలను కానీ బాగుండదు. పైగా హుందాతనం ఒకటి నా బొంద. అందువల్ల వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనిషి శరీరంలో మార్పులు వస్తాయి. పూర్వంలాగా చెయ్యాలనుకున్న పనులు చెయ్యలేరు. కాలం ఎప్పుడూ మనిషిని కృంగతీస్తూ ఉంటుంది. మహానుభావుడికి కూడా ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది క్రమంగా. కాబట్టి కాలము ఎప్పుడూ పెక్కు విధములుగా ఉంటుంది, ఒక రకంగా ఉండదు. పాతకాలపు వైభవం మళ్ళీ చూపించలేము. మనం చూస్తాంగా శ్రీరామనామక్షేత్రం వైభవం ఎలా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు చూపించండి అంటే ఆనాటి వైభవం మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే తప్ప ఇప్పుడు ఈ కాలంలో అలా చూపించలేము. ఇంకా డెవలప్ చేయొచ్చు, కానీ అప్పుడున్న స్థితి అప్పుడే, ఇప్పుడున్నది ఇప్పుడే. ఎప్పుడైనా సరే ఒకప్పటిలాగా ఇంకో రకంగా ఉండదు. ఎవడికైనా కాలం ఒక విధంగా ఉండదుగాక ఉండదు. దానం చేసి కృత త్రేత ద్వాపర కలియుగంబుల సంఖ్యలు వేరు వేరయ్యి అందుల చరాచర భూతంబులు భిన్న ప్రకారంబులై వర్తిల్లుననినా. అందుకే కాలమును కృతయుగమని, త్రేతాయుగమని, ద్వాపరయుగమని, కలియుగమని పిలుస్తూ ఉంటారు. వేరువేరు ఆ కాలాలు. కృతయుగంలో ఉన్న బలం మహిమ త్రేతాలో ఉండవు, త్రేతాయుగంలో ఉన్నటువంటి బలమహిమలు ద్వాపరంలో ఉండవు. అసలు ద్వాపరంలో ఉన్న వాటిల్లో మూడంతులు లుప్తమై కలియుగంలో వాళ్ళు మరీ క్షుద్రులైపోతారు. భూతములు అంటే ఈ ప్రాణులు భిన్న ప్రకారాలుగా అయిపోతారు, అనగా ఒకప్పటిలాగా ఉండరు. మనం చూస్తూనే ఉన్నాగా ఆ రోజుల్లో, నిన్నగాక మొన్న హైదరాబాద్లో నైజాం నవాబు కత్తి ఎంత పొడుగుంది, ఇప్పుడు ఆ కత్తి మనం ఎత్తలేము. అంటే భీముడు మొదలైనటువంటి వాళ్ళ కాలంలో ఎటువంటి పొడుగున్నారు, ఎంత బలంగా ఉన్నారు, ఎటువంటి గదలు ఎత్తారు. భీముడి గదని కనుక మ్యూజియంలో పెట్టి ఎవరినైనా ఎత్తమంటే ఇప్పుడు మనబోటి వాళ్ళం మొత్తం గుంటూరు విజయవాడ కలిసి అందరూ కలిసి మొయ్యాలి దాన్ని. అంతవరకు ఉంటుంది, అయినా ఎత్తలేము. పొరపాటు పడిందంటే కింద పడి అంతా పచ్చడైపోతాం. దాంతో ఉపన్యాసం ఉండడానికి మళ్ళీ నాకు జనం కొరత అవుతుంది. ఇన్ని ఇబ్బందులు వస్తాయి వాటి వల్ల. అంటే యుగమును బట్టి శరీరములలో భిన్నత్వం వస్తుంది, మార్పు వస్తుంది, బలపరాక్రమాలు తగ్గిపోతూ ఉంటాయి, పొడుగు తగ్గిపోతూ ఉంటారు, ఆరోగ్యాలు తగ్గిపోతూ ఉంటాయి. అనగానే భీముడు ఆయా యుగాల ఆచార ప్రవర్తనలు చెప్పన్నాడు. ఇప్పుడు చెబుతున్నది హనుమంతుడు, వింటున్నది భీముడు. కాబట్టి ఈ ఘట్టం ఎంత గొప్పదో ఆలోచించండి. ఈ దీనికి ఘట్టానికి ఏమిటంటే భీముడు చెప్పిన, హనుమంతుడికి చెప్పిన చతుర్యుగ ఆచార వర్తమానములు. ఆచార్యుల వారు ఆచారం గురించి చెబుతున్నారు. నాయన ముందుగా కృతయుగం గురించి చెబుతున్నాను విను. కృతమకాని కర్తవ్యంబు కృతయుగంబు నందు లేదు, చతుష్పాదమగుచు ధర్మమనఘ వర్తిల్లు అచ్యుతుండ యుగమున శుక్లవర్ణుడై ప్రజల కాచుచు వెలుంగు. కృతయుగంలో అందరూ పనులు వేళకి చేసేవారు, కాబట్టి రేపటికి వాయిదా వేయబడిన పనులు లేవుట. ఎంత గొప్ప మాట అది. కృతమ కాని అంటే చేసేసేటివే తప్ప కర్తవ్యంబు చెయ్యదగినది లేదు. సాధారణంగా ఇవాళ పని చెబితే ఈ స్త్రీకి వట్లు ఇవాళ ఇస్తే 5 రోజుల తర్వాత వస్తుంది మనకి, అంతే కదా. ఇవాళ పొద్దున్న ఇస్తే సాయంత్రం రాదు, 10 సార్లు తిరగాలి. ఏ పని చూసినా అలాగే వాయిదాలే, అన్నిటికీ వాయిదా పద్ధతే కలియుగంలో. కానీ కృతయుగంలో చెయ్యవలసిన పని అంటూ లేదు ఎవరికి, ఎప్పటికప్పుడు ఆ క్షణమే చేసేసేవారు గనక. అంత గొప్ప కాలం అది. అందరూ కాలము నెరిగి సక్రమంగా పనులు చేసేవారు. ఎవరికి వాళ్ళు సంధ్యావందనం అంటే సంధ్యా సమయంలోనే చేసేవారు, శివార్చన శివార్చనా సమయంలోనే చేసేవారు. ఓసారి 6 గంటలకు అభిషేకం చేసి ఓ రోజు 7 ఇంటికి చేయటం ఇలాంటివి ఆ కాలంలో లేవు. అందరూ వేళకి తినడం, వేళకి పడుకోవడం, అన్ని పనులు సక్రమంగా సెకండ్ తేడా లేకుండా, లిప్త కాలం తేడా లేకుండా కర్మాచరణ చేశారు. అందుకే ధర్మం నాలుగు పాదాల మీద కృతయుగంలో వర్ధిల్లింది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తెల్లని రూపంతో దర్శనమిచ్చేవాడు. కృతయుగంలో విష్ణు ఎప్పుడు తెల్లగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే సత్యనారాయణ వ్రతకల్పంలో తత్రగత్వ జగన్నాథం శుక్లవర్ణం చతుర్భుజం, నారదుడు చూసిన విష్ణు తెల్లని రంగుతో ఉన్నాడు అని చెప్పారు. కృతయుగములో విష్ణు ఎప్పుడు తెల్లగా ఉంటాడు. ఇంకా దానికి సనాతన ధర్మ సనాతనము అని పేరు. ఎప్పుడు సనాతన ధర్మం వేదధర్మమే పరిపాలింపబడుతూ ఉంటుంది. అందులో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరూ కూడా ఏకవేదక్రియాయోగ్యులై అందరూ ఒకే వేదమును చదువుతూ ఒకే వేదములో ఉండే పనులు చేస్తూ ఎప్పుడు అకామ ఫల సంయోగంతో ఉండేవారు. అనగా ఏ పని చేసినా కోరికలు లేకుండా చేసేవారు. అందరూ వేదకర్మలు చేశారు, అందరూ వేదంలో చెప్పినట్టు నడుచుకున్నారు. ఎవరు ఏ పని చేసినా ఆనాడు ఫలితాన్ని ఆశించలేదు. ఫలితం ఆశించి పని చేయటం కలియుగ మానవుల యొక్క ప్రధాన లక్షణం. ఆ రోజుల్లో అలా లేదు. అందుకే వారందరూ కూడా పుణ్యలోకాలకి వెళ్ళారు. ఆ కాలంలో అసూయ లేదు. ఎక్కడ మాట వరుస కూడా ఇతరులను చూచి అసూయ పడిన వాళ్ళు లేరు. గుణేషు దోషారోప అసూయ అనగా అసూయ అంటే అర్థమేమిటి? మంచిలో చెడ్డ వెతకడం. ఎవడన్నా బాగా ఉపన్యాసం చెబుతుంటే వాడి మొహం వాడికే వచ్చని బయటికి వెళ్ళి అండం, అదనమాట అసూయ అంటే. ఎవరైనా చక్కగా దేవాలయాలు నిర్మాణం చేసి లేక దేవాలయాలు నిర్వహిస్తూ ఉంటే దేవాలయం నిర్వహించాడండి, నేను నిర్వహించలేనా, ఆయనకి డబ్బు ఉంది నాకు లేదంటాడు అంటే ఆ మంచిలో చెడ్డ వెతుకుతారనమాట. ఎన్ని మంచి పనులు చేయనివ్వండి, అయ్యో ఇవాడు ఉపన్యాసం అయిందండి గారెలు పంచిపెట్టారంటే గారెలు పెట్టారు కానండి అందులో నెయ్యి లేదండి అంటాడు వీడు. పోనీ వీడిని పెట్టమన్నట్టు చూస్తాం, నువ్వు ఏం చెయ్యనివ్వండి, అందులో ఏదో ఒక లోపం వెతుకుతారనమాట. మంచిలో చెడ్డని వెతికటే దానికి అసూయ, అది లేదని చెప్పారు. అసూయ లేదు. తర్వాత ఏమన్నారు? అభిచారం లేదు. ఇతరుల నాశనమును కోరుకుని చేసే పనికి అభిచారము అని పేరు. అభిచార కర్మలు చేసేవారు కాదు. పక్కవాడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అని ఎదురు చూసేవారు కృతయుగంలో లేరు. దర్పం లేదు. నేనెంత గొప్పవాడిని బెంకంతో అహంకరించి పక్కవాడిని చులకనగా చూడటం లేదు. పైసునం అంటే ఏమిటో తెలుసా? పక్కవాడి మీద కొండెములు చెప్పడం, ఇద్దరు కలిసి పక్కకి వెళ్ళడం, వాడు ఇలా చేసేట వీడు ఇలా చేసేట ఎవరేం చేశారో మనం చూడొచ్చామా. ఈ విధంగా ఇతరుల మీద లేనిపోని అభాండాలు వేయడానికి, వాళ్ళ మీద నేరారోపణలు చేయడం, వాళ్ళ గురించి చెడ్డ చెప్పుకోవటం, దానికి ఏమని పేరు? పైసునము. పక్కవాడి మీద కొండెములు చెప్పడం లేదు ఆ కాలంలో. విగ్రహం, ఇతరులతో విరోధమే లేదు మాట వరసకు కూడా. అప్పుడప్పుడు ఎక్కడైనా హిరణ్యకశిపుడు లాంటి వాడు పుట్టినా కొంతకాలమే ఉండి నశించిపోయేవారు. అస్సలు లేకపోతే కుదరదు కనుక కించిత్తే ఉండేది. క్రోధం లేదు, మదం లేదు, మత్సరం లేదు, భయం లేదు, సంతాపం లేదు, వ్యాధి లేదు, ప్రజాక్షయం లేదు, ఇంద్రియక్షయం లేదు. అంటే వ్యసనములు పాలైపోతే ఇంద్రియాలు నాశనం అయిపోతాయిగా, కాబట్టి ఇంద్రియక్షయం లేదు ఆ రోజులు. అంటే వ్యసనములకు గురి అవ్వలేదు ఎవరు, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నారు. ఇది కృతయుగం. ఇంకా త్రేతాయుగంలో త్రిపాదంబై ధర్మవర్తిల్లు, ధర్మం మూడు పాదాల మీద నడుస్తుంది, ఒక్క పాదం మాత్రం లోపమవుతుంది. అయినా జనులు అప్పుడు కూడా నిత్య సత్యవ్రతశీలురై, నిత్యం సత్యం పలికేవారు. ఎక్కడో నూటికి కోటికి కైక లాంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చేవారు. యజ్ఞ తపో దానాదిక్రియల వర్తింతురు, నిత్యం యజ్ఞాలు చేసేవారు, తపస్సు చేసేవారు, దానం చేసేవారు. దానం చేయడం అంటే చాలా ఇష్టపడేవారు. అరికి రామచంద్ర ప్రభు, ఆ రామచంద్ర ప్రభు అరణ్యవాసానికి వెళ్లే ముందు ఓ బ్రాహ్మడు వచ్చాడు అక్కడికి, గోవులు అడిగాడు. అప్పుడు మా రాముడు చిరునవ్వు నవ్వి చేతికి ఒక కర్ర ఇచ్చి, ఇదిగో ఆ కర్ర ఎంత దూరం పడితే ఆ మధ్యలో ఉన్న గోవులన్నీ నీవే అన్నట్టు. గోవులన్నీ ఇలా మందగా ఉన్నాయి. ఈయనకి ఒక కర్ర ఇచ్చాడు ముసలాయనకి. ముసలాయన నువ్వు ఆ కర్ర విసురు, విసిరితే ఈ కర్ర ఎక్కడ పడిందో ఆ కర్రకి లోపల ఉన్నటువంటి మొత్తం ఆవులు నీవన్నట్ట. ఆయన ఏం విసురుతాడు ముసలాడు కదా అని. కానీ నిజానికి అందుకు కాదు, రాముడు కావాలనే పరీక్షించాడు. మీరు ఆలోచించండి, కాసేపు మీరే ఆవులు అనుకోండి, ఏమనుకోకండి మిమ్మల్ని ఆవులు అన్నానని, నేనే ముసలాడిని అనుకోండి. ఈ కర్ర విసిరితే మహా అయితే ఇక్కడ పడుతుంది, ఒక్క ఆవు వస్తే రావచ్చు మహా అయితే. అందుకని రాముడు ఏం చేశాడు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఆవుల మంద ఉన్నదట ఆయనకి. ఆ ఆవులు సరయూ నదికి ఇవతల ఉన్నాయి అవతల ఉన్నాయి. అక్కడికి ఈయన కర్ర ఇచ్చాడు పెద్ద ఆయనకి, ఈ కర్ర విసురు, ఆ కర్ర ఎక్కడ దాకా పడిందో అక్కడున్న ఆవులన్నీ నీవే అంటే, అలాగా రామా అని ఆ కర్ర ఇలా గిరగిర ఎత్తి ఒక్క విసిరు విసిరితే అయోధ్యానగరంలో సరయూని దాటి అవతలమే పడ్డాయట. మీరు చూడండి, నాకు అయోధ్యకాండలో అత్యద్భుతమైన ఘట్టం అన్నమాట ఇది. రామాయణం, వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో ఉంది. సరయూ నది దాటి అవతల పడగానే మొత్తం గోవులన్నీ ఈయనకి వచ్చి ఇంక రెండో వాడికి ఇవ్వడానికి వెళ్ళకుండా రాముడు పక్కపక్క నవ్వి, వార్ధక్యంతో సంబంధం లేదు, బ్రహ్మ తపస్సు అంటే ఇదే, బ్రహ్మబలం అంటారు దీన్ని. అంటే యోగాభ్యాస తత్పరులు, ధర్మంతో ఉండేవాళ్ళు శరీర బలంతో కాకుండా మహామహిమతో దేన్నైనా ఆక్రమించగలరు. మొత్తం గోవులు నీవే అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, రామా మాటలు పెట్టుకుని ఆవులన్నీ నాకు ఇచ్చేసావు, సుఖంగా ఉందిగాక, తిరిగి తొందరలో వచ్చేదవుగాక అన్నాడు ఆయన. చూసారా, అలాంటి దానము చేయడం మా రామచంద్ర ప్రభు కాలంలో ఉన్నది. ఆయన కాలంలో యజ్ఞం, తపస్సు, దానం ఇవే క్రియలంటే. ఇంకా ఆ కాలంలో రక్తవర్ణుండై విష్ణు భట్టారకుండు ప్రజారక్షణంబు చేయు శ్రీ మహావిష్ణు త్రేతాయుగంలో ఎర్రని రంగులో ఉంటాడు. అందుకే పోతన గారు ఏమంటాడు, దశమస్కంధంలో కృష్ణావతారానికి ముందు, తొల్లి ఈ శిశువు ధవళ అరుణవర్ణుండై ఇప్పుడు నల్లనయన కతంబున కృష్ణుండయ్యే. ఈ కృష్ణుడు అనే పేరు ఎందుకు పెడుతున్నావో చెప్పు వింటూ విను నువ్వు. ఇతడు మొదట్లో తెల్లగా ఉన్నాడు, మళ్ళీ రెండవసారి ఏం చేశాడు, ఎర్రగా ఉన్నాడు, ఆ తర్వాత ఇప్పుడు నల్లగా పుట్టాడు, అందువల్ల కృష్ణుడు అన్నారు. మీకు మొదటి అవతారంలో పూర్తిగా తెల్లగా ఉన్నాడు ఆయన. తర్వాత ఎప్పుడు త్రేతాయుగంలో భూమి మీద కాదు ఆకాశంలోనే ఉంటాడు ఆయన. విష్ణు ఎప్పుడు అక్కడే ఉంటాడు, ఆయనలో ఉన్న కళలే అవతరిస్తాయి. అప్పుడు ఆయన ఎర్రని రంగులో ఉంటాడన్నమాట. ఆ తర్వాత ఏమిటన్నమాట, కృష్ణావతారం. ఇప్పుడు కలియుగంలో, కలియుగాంతంలో పసుపచ్చ రంగులో పుడతాడు. ఉళ్ళంతా బంగారపు రంగులు, అచ్చం పసుపు పూసినట్టున్న రంగులో మంచి నల్లని ఒత్తైన గిరజాల జుట్టుతో నెత్తి మీద కిరీటం పెట్టుకుని తెల్లని గుర్రం ఎక్కి తెల్లని బట్టలు కట్టి పెద్ద కత్తి పట్టుకుని తిరిగితే అది కల్కి అంటే ఆయన. కల్కి అంటే అంతేగాని గుర్తుపెట్టుకోండి, కల్కి అంటే ఈ రూపంలో ఉంటేనే కల్కి. అంతేగాని పద్మాగర్ గారు వచ్చి నేనే కల్కిని అంటే నా వెంట పడకండి, అది మోసం అని గ్రహించండి. నేను చెప్పలేదు, లేనిపోని గొడవ. ఇది భాగవతం చెప్పిన మాట, భాగవతం మనం నమ్మి తీరాలన్నమాట. అందుకే భక్తజీదేవుడు ఎంత బాగా చెప్పాడో తెలుసా, ధూమకేతురివ కిమపి కరాళం కేశవాధృత కల్కి శరీర జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. మహానుభావ, కల్కి అనే రూపం ధరిస్తావు నువ్వు, దేనికి అవతరిస్తావంటే మ్లేచ్ఛ నివహ నిధనే కిమపి కరాళం ధూమకేతురివ కిమపి కరాళం. మ్లేచ్ఛుల్ని, వేదములలో ఉన్న ఆచారములన్నీ నాశనం చేసే క్రూరుల్ని మ్లేచ్ఛులంటారు. వేదం గోహత్య వద్దంది, వాళ్ళు గోహత్య చేస్తారు. వేదము కొన్ని దిక్కుమాలిన పనులు చెయ్యొద్దంది, అవి వాళ్లే చేస్తారు. అలాంటి నీచులంతా మ్లేచ్ఛులు. అటువంటి మ్లేచ్ఛ నివహ నిధనే, అటువంటి వాళ్ళని చంపడం కోసం పెద్ద తెల్లని గుర్రం ఎక్కి మంచి వంకరగా పదునుగా ఉన్నటువంటి కత్తిని పైకెత్తి ఘోర యుద్ధం చేయడానికి వెళ్ళే ఓ కల్కి రూపంలో ఉండే పరమాత్మ నీకు నమస్కారం. నువ్వు అప్పుడు ఆకుపచ్చగా ఉండేటటువంటి కేశములు ధరించి, కేశములు కూడా కొంచెం ఒక రకమైన ఆకుపచ్చ రంగు కొసళ్ళు ఉంటాయట. తర్వాత ఆయన ఎలా ఉంటాడు, పీతవర్ణం పసుపు రంగులో ఉంటాడు. గుర్రం తెల్లగా ఉంటుంది, తెల్లని బట్టలు కడతాడు, నవయువకుడిగా ఉంటాడు, కిరీటధారణ చేస్తాడు. అటువంటి కల్కి మహానుభవ నీకు నమస్కారం అన్నాడు. ఆ రకంగా మహానుభావుడు రాబోయే కాలంలో పసుపు రంగులో ఉంటాడు. ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడంటే, విష్ణు భట్టారకుండు త్రేతాయుగంలో అరుణవర్ణంతో ప్రజారక్షణ చేస్తాడు. ఇది త్రేతాయుగం. త్రేతాయుగంలో కూడా కొంతమంది క్రూరులు, రాక్షసులు పుడతారు. వారిని మా ప్రభు రామచంద్రుడు వంటి అవతారాలతో శ్రీమన్నారాయణుడు వాటిని నాశనం చేస్తాడు. ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణ కోసం ప్రభు అవతరిస్తూనే ఉంటాడు. ఇక ఆ తర్వాత, ద్వాపరంబున రెండు పాదముల చేసి నడచు ధర్మువు వేదముల్ నాలుగు తెరగులై ప్రవర్తిల్లు వేద శాస్త్రార్థ చోదితంబులై ధర్మ కామముల్ ధరణి వరగు. ద్వాపరంలో రెండు పాదములు ధర్మం, రెండు పాదములు అధర్మం ఉంటుంది. క్రమంగా ధర్మం సగమై అధర్మం సగం అవుతుంది. అయినా వేద మార్గాన్ని మాత్రం విడిచిపెట్టకుండా నాలుగు వేదాలు చదువుతారు, శాస్త్రాలు చదువుతారు. అయితే ఎంత వేద శాస్త్రాలు చదివేవాళ్ళు ఉంటారో అంత వ్యతిరేకంగా వేదాన్ని పాడు చేసి జోదం ఆడేవాళ్ళు కూడా తయారవుతారు. ఈ భూమండలంలో క్రమక్రమంగా ఇచ్చిన వాట తప్పేవాళ్ళు తయారవుతారు. హఠాత్తుగా దొంగతనంగా హత్యలు చేసేవాళ్ళు పెరుగుతారు. ద్వాపరయుగంలో కూడా నిద్రపోతున్న వాళ్ళని చంపేవాళ్ళు, విషం పెట్టి చంపేవాళ్ళు, ఇళ్లల్లో పెట్టి లక్క ఇంటి వంటి వాటిలో కాల్చేవాళ్ళు పెరుగుతారు. సత్య శమహీనులగు దుర్జనులు కామకాములై చేయుదురు బహుకృతువులోలి అందు త్రైలోక్య వందితుండచ్చుతుండు కృష్ణవర్ణుడై జగము రక్షించు మరియు. ఈ కాలంలో సత్యం తగ్గిపోతుంది, అసత్యం పలికేవాళ్ళు ఎక్కువ అవుతారు, దుర్యోధనాదులు పెరుగుతారు, శమం తగ్గిపోతుంది, ఇంద్రియ నిగ్రహం ఉండదు, బాహ్యేంద్రియ నిగ్రహాలు ఉండవు. క్రమక్రమంగా మద్యపానం, స్త్రీలోలత్వం, ద్యోతం, వేట, ఇటువంటి వ్యసనములు ప్రబలుతాయి. జనులు ఏ పని చేసినా కోరికతో చేస్తారు, కామకాములై చేదురు అంటే కోరికతోటే పనులు చేస్తారు, కోరిక లేకుండా ఏది చేయరు. గురువుగారండి లక్ష్మీదేవి రావాలంటే ఏ మంత్రం చేయాలి, పక్కవాడి కొప్పకూలడానికి ఏ మంత్రం కావాలి, ఇలా అన్నిటికీ ఏదో కోరిక, కోరిక లేకుండా ఉండేవాడు ఒక్కడు కనబడ్డాడట. క్రమక్రమంగా ఎక్కువ మంది కోరికతో చేస్తారు, యజ్ఞములు కూడా కోరికతోటి ఆడంబరంతో చేస్తారు. వాడికంటే వీడు బాగా యజ్ఞం చేశాడు, వీడికంటే వాడు ఇంకా బాగా యజ్ఞం చేశాడు అనిపించుకోవాలని పోటీతో యజ్ఞాలు చేస్తారు. ఆ సమయంలో సకల లోకాల చేత పూజింపబడే వాసుదేవుడు పరంధాముడు అచ్యుతుడు కృష్ణవర్ణుడై జగము రక్షించు నల్లని రంగుతోటి మానవుల్ని రక్షిస్తాడు. అతడే ఈనాటి మీ శ్రీకృష్ణ పరమాత్మని గ్రహించు. ఆ పరమాత్ముడు ధర్మ సంస్థాపన కోసం నీ పూర్వజన్మ సుకృతం వల్ల మీకు బావగా పుట్టాడు. నిజంగా చాలా అందమైన మాట అన్నాడండి నారదుడు. అంటాడు భాగవతంలో ధర్మరాజుతోటి, ఎంత పుణ్యం చేసుకున్నారయ్యా మీరు, వేదములు చూడలేని పరమాత్మని, అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని బావా బావా స్నేహితుడు అని పక్క నుండి పలకరించి కౌగిలించుకుని ఆయనతో కలిసి అన్నం తింటూ ఆయనకి తినిపిస్తూ ఆట్లాడుకుంటూ ఉండగలుగుతున్నారు. జల్లజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషారతిన్ పలుకన్లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మం మీ ఇంటిలో చెలియై మేన మరందియై సచివుడై చిత్తప్రియుడై మహాఫలసంధాయకుడై చెరించుటిది నీ భాగ్యంబు రాజోత్తమ. ఓ ధర్మరాజా అని నారదుడు అంటాడు, బ్రహ్మాది దేవతలు నిరంతరం తపస్సు చేసి తమ పాండిత్యంతో వర్ణించి కూడా పొందలేనటువంటి పరమాత్ముణ్ణి శ్రీకృష్ణుణ్ణి మీరే జన్మలోనో ఇంత పుణ్యం చేయటం వల్ల మీ ఇంట్లో మనిషి కింద పొందగలిగారు. అటువంటి పరబ్రహ్మస్వరూపుడు జనార్దనుడని పేరు కలిగినటువంటి వాడు నీకు చెలియై స్నేహితుడయ్యాడు. మేన మరందియై మీ అమ్మకి అన్న కొడుగ్గా పుట్టాడు. వసుదేవుడికి స్వయాన మరి చెల్లెలేక కుంతి సొంత చెల్లెలు, అందువల్ల నీకు మేనమావ బిడ్డై పుట్టాడు. సచివుడై మీకు మంత్రి అయి స్నేహితుడై మిమ్మల్ని నడిపిస్తున్నాడు. చిత్తప్రియుడై కేవలం సలహాలు ఇవ్వడమే కాదు, మీ హృదయానికి ప్రియుడు ఆయన, మీకు ఆయనకంటే గొప్ప ఇష్టుడైన వ్యక్తి ఎక్కడన్నా ఉంటాడో ఉండడు, ఆ విధంగా హృదయప్రియుడై చేరిస్తున్నాడు. మహాఫలసంధాయకుడై ఆఖరిని ఇవన్నీ పక్కనట్టు మీకు మోక్షమనే ఫలితం ఇవ్వబోతున్నాడు. ఆ మహాఫలసంధాయకుడై చరించుట మీతో కలిసి తిరగడం ఉన్నదే నీ భాగ్యంబు రాజోత్తమ. ఓ రాజేంద్ర, నీ పూర్వజన్మ మహాపుణ్యం లేకపోతే కృష్ణుడెక్కడ, మీరెక్కడ, ఎన్ని జన్మలు తపస్సు చేసినా, ఎన్నాళ్ళు యజ్ఞాలు చేసినా, ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని సత్కర్మాచరణములు చేసినా ఆ పరమాత్మ అరికాలు కింద ఉన్న ఎంత దుమ్ము కూడా కళ్ళతో చూడలేము. వాడు నిన్ను కౌగిలించుకున్నాడంటే నువ్వు ఆలోచించుకున్నాడు ఆయన, అది మహాయోగం కదా. మరి అటువంటి పరబ్రహ్మ శ్రీకృష్ణుడు జగాల్ని ఇప్పుడు కృష్ణవర్ణంలో రక్షిస్తున్నాడు. కలియుగమునందు ధర్మము బలమరివర్తిల్లు ఏకపాదంబున, ఇక రాబోతున్నది కలియుగం. ఓ భీమా, మీరు శరీరం విడిచిపెట్టుతారు, ఆ విడిచిపెట్టే ముందు శ్రీకృష్ణుడు ఈ భూమండలం మీద తాను అవతరించిన అవతారాన్ని విడిచిపెడతాడు. ఏ దినమున శ్రీకృష్ణుడు మేదినిపై దాల్చినట్టి మేను విడచినాడా దినమున అశుభ ప్రతిపాదకముగు కలియుగంబు ప్రాప్తం వయ్యన్. ఏనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలిస్తాడో, భూమి మీద తాను ధరించిన శరీరం విడిచిపెడతాడో, ఆనాడే పరమదుర్మార్గుడు లోకాన్నంతటినీ పాడు చేసేవాడు, అధర్మాన్ని ప్రబలింపజేసేవాడు, వ్యసన పొరులని తయారు చేసేవాడు, క్రూరుడు అయిన కలిపురుషుడు అడుగు పెడతాడు. వాడు అడుగు పెట్టగానే యుగమంతా మారిపోతుంది, అన్నదమ్ముల మధ్య ఐకమత్యం ఉండదు, ధర్మాచరణములు నశించిపోతాయి, స్త్రీలు పురుషులు వావి వరసలు లేకుండా చరిస్తారు, వస్త్రధారణ మారిపోతుంది, గుడి లేదు, బడి లేదు, అన్ని చోట్ల అధర్మం ప్రబలిపోతూ ఉంటుంది. ఆ అధర్మాన్ని ప్రబలింపచేసే కలిపురుషుడు త్వరలో అడుగు పెట్టబోతున్నాడు. ఆనాడు ధర్మం బలమరివర్తిల్లు బలం తగ్గిపోతూ ఉంటుంది, ఒంటి పాదం మీద నడుస్తుంది. ఆ ఒంటి పాదం మీద ఉంటుంది కాబట్టే కొంతమంది పురాణం చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత కృష్ణుడు ఈ జగత్తంతటిని రక్షిస్తాడు, పీతవర్ణుండగుచున్ పసుపు రంగులో రక్షిస్తాడు. ఆ కలియుగంలో జనం ఎలా ఉంటారో హనుమంతుడి మాట, ఇప్పుడు చెప్పేదంతా కేవలం హనుమంతుడి నోటివాక్కు. అందుల జనులు తమోగుణయుక్తులయ్యి, ఎక్కువగా తమోగుణంతో ఉంటారు. తమోగుణం అంటే ఏంటో తెలుసా? మూర్ఖత్వం. ఎన్ని చెప్పినా సరే నేను వినండి అంటాడు వాడు. ఇంకా నేను చెప్పేదేముంది, నువ్వు వినేదేముంది, మీరు ఎన్ని చెప్పండి, నేను దేవుడు చెప్పినా వినంటాడు. ఇంకా దేవుడు చెప్పినా వినను అంటే అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? అది తమోగుణం అంటే. కామ క్రోధాది దోషవశంబునంత మెరుంగక, ఓ పక్కన కామం మరో పక్కన క్రోధం. ఇంతెందుకు కలియుగ మానవులు గురుమపిచ హంతుం ఇచ్చతు అంటాడు. అంటే గురువుని కూడా చంపడానికి సిద్ధపడతారు. కత్తి పుచ్చుకుని నువ్వు గురువు అయితే వాడొకరా నరికి బారేస్తావు అంటారట. నా అదృష్టం ఏంటంటే మీరు నరకట్లేదంతే అన్నాను. అందువల్ల అంతటి ద్రోహులు తయారవుతారు, క్రోధం పెరిగిపోతుంది. ఇవి ఒకటే కాదట, రాగము ద్వేషము స్వార్థము అది ఇది అనే తేడా లేకుండా ఉంటుంది. ఈ దోషవశంబున తమ్మెరుంగక, తమని తాము మర్చిపోతారు. కోపం ఎక్కువైపోతే పశు అయిపోతాడుగా, దాంతో తెలియక అధర్మవర్తులగుదురు, పూర్తిగా అధర్మంతో నడుచుకుంటారు. అందుచేసిన తపో దానాది కర్మంబులు స్వల్పంబులయ్యును, అక్కడుంది మాత్రం కిటుకు చివరిలో. కలియుగంలో అన్ని దరిద్రపు లక్షణాలైన ఒక మంచి లక్షణం ఉందిట. కలియుగానికి లక్షణం ఏంటో తెలుసా? కొంచెం చేసిన దానం చేస్తే మాత్రం కొండంత ఫలితం. 10 రూపాయలు ఇస్తే కృతయుగంలో 1 కోటి రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఫలితం అంట. అందుకే కలియుగంలో 10 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు అండి ఎక్కువ మంది. అక్కడ చెప్పిన మాట అది, స్వల్పంబులయ్యును కించిత్ ఇచ్చిన అపారమైన శక్తినిస్తుంది. దానము చేస్తానంటే కూడా పుణ్యం వస్తుందట కలియుగంలో. ఒక్కోసారి సాధారణంగా చేస్తానంటే రాదు చేస్తే కానీ, కానీ కలియుగంలో చేస్తానని సంకల్పించుకున్నా కూడా పుణ్యం వస్తుంది. బహుఫలంబులగు, అన్నిటికంటే కలియుగంలో ఉన్న గొప్ప మాట చెప్పారండి ఆంజనేయులు వారు, ఇది గుర్తుపెట్టుకోండి. కలియుగంలో పురాణము వినడము కంటే గొప్ప ధర్మం మరొకట్లేదు. కృతాదౌ బహవో ధర్మా. కృతయుగం వంటి యుగాలలో మానవులు తరించడానికి అనేక మార్గములు ఉన్నాయి, ఒకటి కాదు. యజ్ఞాలు చెయ్యాలి, దానాలు చెయ్యాలి, ధర్మాలు చెయ్యాలి, స్నానాలు చెయ్యాలి, ఉపవాసాలు చెయ్యాలి, ఇవి కృతయుగంలో. కానీ కలౌ ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒక్క ధర్మం మాత్రమే ఉన్నది. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురోనృణాం. పురాణము వినడము కంటే మానవులకి తరించడానికి సులభమైన మార్గము కలియుగంలో మరొకటి లేదు. గంటో 2 గంటలో శ్రద్ధగా ఇలా కూర్చుని మీరు పురాణం వింటే సకల శుభములు కలుగుతాయి. ఎంత మాట ఎప్పుడో స్కంద పురాణంలో మానసోత్తర ఖండంలోనూ చెప్పారు, హనుమంతుల వారు అదే చెప్పారు. అందుకని కలియుగంలో ఎక్కడ పడితే అక్కడ పురాణ కాలక్షేపాలు పెట్టడానికి గల కారణం ఏమిటంటే, నిజానికి కాలక్షేపం అంటే వ్యర్థపదంగా మారిపోయింది ఇప్పుడు. పురాణమును మంచి శ్రవణము ద్వారా నడపడం, అనగా వ్యర్థంగా గడపకుండా పురాణము వినడము ద్వారా కాలమును గడుపుట అని అర్థం అనమాట. అదొక్కటి మాత్రం పరమధర్మం అంటండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ శ్లోకం కృతాదౌ బహవో ధర్మాః. కృతము వంటి యుగములలో ఎన్నో ధర్మములుంటే కానీ చాలా ఉన్నాయి, అవన్నీ ఆచరిస్తే కానీ మోక్షం రాదు. కలవు ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒక్క ధర్మమే. ఏమిటది? పురాణశ్రవణాదన్యో విద్యతే నాపురోనృణాం. పురాణశ్రవణాత్ పురాణము వినడము కంటే నృణాం నరులకు అపరహ ధర్మహాన విద్యతే, మరొక ధర్మం లేదు లేదు లేదు, కేవలం పురాణం శ్రద్ధగా వింటే చాలు అన్ని పాపాలు తొలగి వారు తరించి తీరుతారు. ఇది చాలా గొప్ప ధర్మము. అందువల్లనే కలియుగంలో మిగతా ఎన్ని పాపాలు చేసినా శ్రవణము ద్వారా వారు మోక్షం పొందుతూ ఉంటారు. ఇది యుగ పరివర్తన అని ఈ ప్రకారం చెప్పి, నీకు ఇష్టావాప్తి అయ్యడు అరుగుమనినా, నీ ఇష్టం అంతా జరుగ్గాక నువ్వు అనుకున్న పని అవుతుంది, వెళ్ళిరా అన్నాడు. అంటే హనుమంతుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడైనా, నేను వెళ్ళను అన్నాడు. అలాగెలానైనా వెళ్ళరా నాయన అన్నాడు. నువ్వు నా సోదరుడివి, దైవానివి, బంధువువి, మహాత్ముడివి, నువ్వు నాకు నీ రూపం చూపించకపోతే నేను కదలను. మొండిగా ఉంటే కానీ చూపించరులేండి ఆయన కూడా. నీ నాటి తనువు చూచియక నియవశ్యంబుపోవా, కావున కపినాథ నాకు చూపు మనవుడు, వానికి తన రూపు చూపె వానరుడంతన్. నీ ఆనాటి రూపం చూడకుండా, ఏది లంకానగరానికి వెళ్లే ముందు మహేంద్ర పర్వతం మీద విజృంభించి పెరిగినటువంటి నీ రూపం ఉన్నదే, ఆ మహారూపాన్ని, ఆ కపీంద్ర రూపాన్ని చూడకపోతే నేను వెళ్ళిన తర్వాత నీ ఇష్టం అన్నం మానేసి ఇక్కడే పడి ఉంటాను నీ కాళ్ళ దగ్గర, ఏం చేస్తావో చూపించన్నాడు. పాపం ఆంజనేయుడు భక్త సులభుడు కనుక, సరేనైనా నువ్వు అంత మొండి పట్టు పెట్టావు, నీ మాట కాదనలేను సోదరుడివి, సర్లే అని వెంటనే ఏం చేశాడు, ఒక్కసారి అమాంతంగా పెరిగిపోయాడు. అతులితమై
ద్వితీయ కనకాద్రియొకో ఇది నా నిజాంగమూర్జితముగా పెంచి పుచ్చమున చేసి దిగంతములందుచున్న ఉన్నతు కపినాదుదూచి కురునందనుడప్పుడు నిమీలితాక్షుడై మతినతి విస్మితుండగుచు మారుతికిట్లని ఎన్ భయంబునన్.
ఆ క్షణమే హనుమంతుడు విపరీతంగా పెరిగిపోయాడు. అలా శరీరం పైకెళ్ళిపోతూ ఉంటే తల వెళ్ళి ఆకాశాన్ని తగిలింది. ఆకాశంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలు ఆయన నెత్తి మీద పెట్టిన పువ్వుల్లో ఉన్నాయి. ఈ చెవులు అలా వ్యాపిస్తూ ఉంటే దిక్కులు చెవులైనట్టుగా ఉన్నాయి. పాదములతో మొత్తం కొండలు సముద్రాలు ఆక్రమించేశాడు. అదృశ్యుడిగా ఈయనకి మాత్రమే దృశ్యుడు కనుక ఇంకెవరికీ తెలియదు ఆ మహారహస్యం. తోక చూస్తే ఓంకారంలాగా అలా శబ్దం చేసుకుంటూ పైకి లేచిపోతున్నది. పెద్ద పెద్ద భయంకరమైన ఎర్రని నేత్రాలతో సూర్యుడు చంద్రుడు రెండు నేత్రాలు అన్నట్లుగా తోక చివర ఉన్న రోమములు ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం చెట్లన్నీ నదులతో సహితంగా ఆయన తోక వెనకాతలో ఉన్న రోమములైనట్లుగా కనబడుతున్నాయి. ఎర్రని పృష్ఠభాగంతో ఎర్రని మూతితో మహాకళేబరంతో భూమి ఆకాశాలు నిండిపోతున్న అంతకంతకీ వివర్ధమానమవుతున్న ఆశ్చర్యకరంగా కనిపిస్తున్న ఈ సమస్త లోకాలలోనూ అనంతంగా వ్యాపిస్తూ ఉన్న ఆ రూపాన్ని చూచి ఒక్క క్షణకాలం భీముడు కంపించిపోయాడు. ఆశ్చర్యచకితుడైపోయాడు. కిక్కురు లేకపోయాడంతే. ఆ క్షణమే ఆయనకు ఆనందం ప్రబలిపోయి ఆ రెండు చేతులు జోడించి భక్తితో ప్రార్థన చేశాట. ఏం ప్రార్థన చేశాడు అపూర్వం. ఆ రూపాన్ని చూస్తే ఎవరికైనా కరిగిపోతుంది. సామాన్యుడు కూడా భగవంతుడు చూస్తే అప్పటి వరకు నోట మాట రాని వాడికి కూడా మాట వస్తుందన్నమాట. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి భజే రమ్య రంభావని నిత్యవాసం భజే చంద్రికా కొందమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం జయ జయ మహాసత్వవాహ మహావజ్రదేహ పరీభూత సూర్య కృతామర్త్య కార్య మహావీర హంవీర హేమాద్రి ధీర ధరాజాత సౌమిత్రి సంవేష్టితాత్మ మహాత్మా నమో వాయుపుత్ర నమః సచ్చరిత్ర నమో జానకి ప్రాణదాత భవిష్యద్విధాత హనుమంత కారుణ్యవంత ప్రశాంత నమస్తే 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 నమః. ఆ మహారూపాన్ని చూచి ప్రభు హనుమాన్ జన్మ చరితార్థమైపోయింది. మంచి మనస్సు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగే నీకు నమస్కారం. మారుత తుల్య వేగం వాయువు ఎంత వేగంగా వెళతాడో అంత వేగంగా వెళ్ళగలిగే నీకు నమస్కారం. జితేంద్రియం ఇంద్రియ నిగ్రహం అంటే నీ దగ్గరే చూశాను. లంకానగరానికి చేరి అక్కడ ఎంత ఎన్ని రకాలైనటువంటి హావభావాలతో భంగిమలతో సౌందర్యంతో ఉన్న స్త్రీలను చూచినా రవ్వంత చలించని వాడివి. లంకానగరంలో సుందరీమణులు చూస్తే నీ మనస్సులో ఏమైనా కోరిక పుట్టిందా? ఆహారాల మీద వ్యామోహం పుట్టిందా? లేక మధ్యాదుల మీదకి వ్యామోహం వెళ్ళిందా? లంకలో ఉన్న బంగారం వంటి వస్తువుల మీదకి వెళ్ళిందా? నీ మనస్సు చెక్కు చెదరలేదు. అందువల్ల నువ్వు జితేంద్రియుడివి. ఇంతెందుకు బుద్ధిమంతులలో నిన్ను మించిన వాడు లేడు. వాయుపుత్ర వానరయోథముఖ్య శ్రీరామదూత నీ గురించి భక్తితో నమస్కరిస్తున్నాను. ఈ పరమ పవిత్రమైన గంధమాదన పర్వతం మీద వెలసిన రంభావనంలో అరటి తోటలో నిరంతరం రామనామస్మరణ చేస్తున్నావు. అసలు వానరులకి అరటిపళ్ళు కనపడితే వెంటనే చపలత్వం కలిగి తింటాయి. నీకిష్టమైన అరటిపళ్ళు చుట్టూ పెట్టుకుని ఒక్కనాడు ఆహారం తీసుకోకుండా కేవలం రామనామాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ జపం చేయడం అంటే అది నీ ఒక్కడికే చెల్లింది. ఇంద్రియ నిగ్రహం అంటే కామక్రోధాదులు జయించడం అంటే క్షుత్తుని పిపాసని జయించడం అంటే ఇదే. అటువంటి నీకు నిత్యం రంభావనంలో అరటి తోటలో నివసించే నీకు నమస్కారం. సంతతం రామభూపాల దాసం ఎప్పుడూ రామచంద్రుడికి దాసుణ్ణి అంటూ ఉంటావు. అదే నీ శక్తి. నీవు నవ్వుతూ ఉంటే చిరునవ్వు వెన్నెలలు కురిసినట్టు ఉంటుంది. అంత పవిత్రమైన శుచిస్మితుడవైన నీకు నమస్కారం. మహావీర కృతామర్త్యకార్య అన్నాడు, దేవతలు కూడా చేయలేని మహత్తర కార్యం చేసిన వాడివి. పరీభూత సూర్య, సూర్యభగవాను కూడా పండునుకుని వెళ్ళి మింగబోయిన మహావీరుడివి. సూర్యుడిని కూడా అవమానపరచగలిగావు నీ మహాశక్తితోటి. అటువంటి నీకు హనుమంత, మహావీర, కారుణ్యవంత, ప్రశాంత నిత్యం నమస్కారం చేస్తున్నాను. నీ రూపంతో పాటు నీ వక్షస్థలంలో రాముడు, సీత, లక్ష్మణుడు ఉంటారట, అది కూడా చూడాలన్నాడు ఈయన. ఇవి వదలటం లేదు, ఇక దొరికాడు కదా స్వామివారు. వెంటనే హనుమంతుడు వక్షస్థలాన్ని అలా చీల్చి, భక్తులు కోరితే కాదంటాడు ఆయన, చూసుకోను ఆయన అన్నాడు. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమి సుతాసమేతం ఆజానుబాహుం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసా నమామి. అదిగో ఎదురుగుండా ఇప్పుడు చూడండి. వెంటనే ఆయన వక్షస్థలం చీల్చి శ్రీరామచంద్రుడిని లక్ష్మణుడితో పాటు సీతామాతతో పాటు దర్శనం చేయించాడు. అందుకని గురువుగారి పాదాలు పట్టుకుంటే పరమాత్ముడు చూడగలుగుతాం అన్నమాట. శ్రీరామచంద్రుని గురించి నమస్కరిస్తున్నాను. ఎవరైనా ఒక్కసారి నీవాణ్ణి అని ఆశ్రయించుకుంటే వారిని వారి కోరికలు తక్షణం తీర్చే కల్పవృక్షం రాముడంటే. శ్రిత అంటే ఆశ్రయించుకున్న వారికి, పారిజాతం కల్పవృక్షం. రామా, నేను నీ వాడిని, నిన్ను ఆశ్రయించాను, నా కోరిన కోరిక తీర్చు అంటే చాలు, తక్షణం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి వాడు ఆయన. సలక్ష్మణం, పక్కన లక్ష్మణుడు లేకుండా ఎప్పుడూ ఉండడు ఆయన. అటువంటి వాడిని భూమి సుతా సమేతం జగన్మాత సీతాదేవితో పాటు దర్శనమిచ్చినవాడు, అటువంటి వానికి నమస్కారం. రాజాధిరాజం, రాజులకి రాజా ఆయన. రోజు రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంటున్నాగా వేదంలో. అవన్నీ అందరికీ ప్రభువులకి ప్రభువు, చక్రవర్తి తనూజుడు, సార్వభౌముడు అటువంటి రామచంద్ర ప్రభువుని శిరసానమామి తలవంచి నమస్కరిస్తున్నాను. ఆజానుభోగం, చేతులు మోకాళ్ళ వరకు ఉన్నటువంటి వాణ్ణి. రఘువంశ సోమం, ఈ రఘువంశం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడివి, అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా స్తోత్రం చేసి ఆ తర్వాత ఇంక ఎక్కువసేపు చూడలేరండి అనుకుంటున్నాం. కానీ మనం ఆయన కనుక నిజంగా ఇప్పుడు చూపిస్తే పూర్తిగా ఒక్క క్షణకాలం కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఆకాశంలో కోటాను కోట్ల సూర్యులు ఉదయిస్తే ఎలా ఉందో అంత కాంతితో ఉన్నట్ట. దాంతో ఈయనకి కళ్ళు బయర్లు గమ్మాయి. దిశో నజానే దిక్కులు తిరగటం లేదు. భీషణత్వంతో ఉంది మనస్సు, విహ్వలమైపోయింది, వయసం తప్పింది మనస్సు. అందుకని అన్నాడు హనుమ, ప్రసన్నుడవక తట్టుకోలేకపోతున్నాను ఈ రూపాన్ని చూచి. అతి భీషణమిది అత్యద్భుత మోహో చాలు భూనభో మధ్య వ్యాపితమయ్యే భవద్దేహాయ తత్వం ఉపసంహరింపు మనవుడు కపియున్. తండ్రి హనుమ, ఇది అతి భయంకరంగా ఉన్నది, అద్భుతంగా ఉన్నది, ఆశ్చర్యకరంగా ఉన్నది. ఈ రూపాన్ని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదు. నువ్వు అనుగ్రహించి దివ్య దృష్టి ఇచ్చావు కాబట్టి చూడగలుగుతున్నాను. అయినా దివ్య దృష్టితో కూడా చూడలేకపోతున్నాను. ఈ భూమండలం, ఆకాశమండలం మధ్యలోనూ అంతటా వ్యాపించిన నీ భయంకరమైన, విశాలమైన, ఆశ్చర్యకరమైన, పరాక్రమంతో కూడిన, అణిమాది అష్టసిద్ధులతో కూడిన ఈ శరీరం చూస్తూ ఉంటే కంగారు వచ్చేస్తోంది, పులకింతలు వస్తున్నాయి, గగుర్పాటు వస్తోంది, భీషణత్వము పొందుతోంది, హృదయం కంపిస్తోంది, నాలుక పిడచగొట్టుకుపోతోంది, దిక్కులు తిరగటం లేదు, నేనెవరినో మర్చిపోయాను, అసలు నాకేం తోచక నా బుర్ర పనిచేయక గిజగిజలాడుతున్నాను. సంహరింపుము ఉపసంహరింపు అన్నట్ట, ఉపసంహరించుకో అన్నాడు ఆయన. చూపించు అన్నాడు ఇందాకదాకా, ఇప్పుడు ఉపసంహరించుకో అన్నాడు ఆయన. అనగానే తన ఎప్పటి రూపము చేకొని, వెంటనే హనుమంతుడు ఆ క్షణమే మళ్ళీ యథారూపం ధరించేశాడు. తన ఎప్పటి రూపము చేకొని దీనికి ఇనుమడుగగు ప్రతిబలము కనునప్పుడు నా రూపం వనుపమము గననిన హనుమ కనిలజుడనియన్. మళ్ళీ యథారూపం ధరించి, ఏన్నాయినా కంగారు పడ్డావా? దీనికే కంగారు పడ్డావంటే నీకు ఇంకో రహస్యం చెప్పనా? దీనికి రెండు రెట్లు, మూడు రెట్లు, వందల రెట్లు కూడా నా శరీరం ఉంది. అది ఇంకా నీకు పూర్తి అర్థం కాదు. నాకు గనక ఉత్సాహం కలిగిందా అవతల పనిని బట్టి అని చెప్తున్నాడు. ఇనుమడుగగున్, ఇనుమడుగు అంటే రెండు రెట్లు అనమాట. ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగా ఎప్పుడు ప్రతిబలము కనినప్పుడు, రావణాసురుడి వంటి వాళ్ళ సైన్యం కనబడినప్పుడు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా కనబడితే లేదా రామచంద్ర ప్రభు ఆజ్ఞాపిస్తే ఇంకా నా శక్తి ఎంత ఉంటుందో నాకే తెలియదు. ఒకప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళాను, బ్రహ్మదేవుడు నేను అడిగిన ముద్రకి ఇవ్వకపోతే బ్రహ్మకు ఆశ్చర్యం కలిగే రూపం ధరించాను. కానీ ఇటువంటివి మేము అందరికీ చూపించాం, ఇప్పటికీ ఈ రూపం చూస్తేనే నీకు విహ్వలత్వం వచ్చింది, అందుకే వద్దన్నాను. అయినా నువ్వు కోరావు, దివ్య దృష్టితో చూడగలిగావు. నా ఈ రూపం చూసిన వాడికి జీవితంలో అపజయం ఉండదు, నరకం ఉండదు, స్వర్గం వచ్చి తీరుతుంది అన్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారు నన్నయ్య గారు, సంస్కృతంలో వ్యాసుల వారు కూడా, ఈ హనుమంతుడు భీముడికి విశ్వరూపం చూపించిన ఈ కథని భక్తితో విన్న చెప్పిన ఆ సమయంలో ఆనందంతో పులకించిన హనుమద్రూపం కళ్ళ ముందు ఆ సమయంలో కనబడిన అటువంటి వారు జీవితంలో ఎప్పుడూ దుర్మరణం పాలుకారు. ముసలితనంలో మంచం మీద పడుకుని తీసుకుని చావకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళి తీరుతారు. ఇది ఫలశ్రుతి. అందుకే ఈ ఘట్టానికి రెండర్రా బాబు అన్నాను, మీరు కూడా నాకంటే ముందు అశేషంగా నిలబడి కూర్చొని చూస్తున్నారు, మీరు మహర్జాతకులు అన్నమాట. హనుమంతుడు విశ్వరూప ఘట్టం చూపించాడే, దాన్ని నమ్మకంతో భక్తితో మళ్ళీ ఏదో వచ్చాం కాలక్షేపం అని ఫోన్లు మాట్లాడుకుంటూ కాకుండా వింటే మాత్రం, శ్రద్ధగా వింటే మాత్రం అనాయాస మరణం, స్వర్గం వచ్చి తీరుతాయి. మినిమం స్వర్గం వస్తుందన్నమాట, నరకం రాకుండా ఉంటే చాలు, తర్వాత సంగతి దేవుడు ఎరుగు, అంత హాయిగా ఉంటుంది అని. తర్వాత ఏమన్నాడు, నా రూపం నువ్వు చూచావు, ఈ రూపం చూసినటువంటి వాళ్ళు, ఈ రూపాన్ని వర్ణించిన వాళ్ళు, ఇటువంటి రూపాన్ని గురించి పదే పదే తలుచుకున్నటువంటి వారు పునర్జన్మని పొందకుండా నేను వరం ఇస్తున్నాను. ఇక మరో మాట చెబుతున్నాను, నేను నీకు ఏదన్నా ఉపకారం చేయాలనుకుంటున్నాను, నీతో పాటు పూలు కొయ్యడానికి రమ్మంటావా అనగానే వెంటనే భీముడు అన్నాడు, నువ్వు వస్తే అసలు నేను చేసే పనే ఉంది స్వామి, నువ్వు ఇక్కడ కూర్చొని తోకతో పీకు ఇక్కడ పెట్టగలవు నాకు. మహానుభావ, ఉన్నతి భూని నీవు బలియుండగు రావణున శ్రమంబునన్ పన్నుగ జంపనోపు పటుబాహు బలాడ్జుడవిట్టి ఉన్నతుల్ నిన్ను సహాయుగా బడసి, నిన్ను సహాయుగా బడసి నిర్మల నీతిపరుండు రాఘవుండు అన్నర భోజనాన్వయుల నాజీవధించుటయేమి చోద్యమే. తండ్రి, నువ్వు నాకు సాయం చేయటువంటి ఏముంది, ఆశీర్వదిస్తే చాలు, నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇంత శక్తి, ఇంత మహిమ, ఇన్ని విశేషాలు ఉన్న నువ్వు సాయం చెయ్యబట్టి రామచంద్ర ప్రభువు రాక్షసరాజు రావణాసురుని అనాయాసంగా చంపాడు. నీ వంటి వాడుంటే ప్రభువుల పనులన్నీ వాటంతా అవే అయిపోతాయి. నాకు అర్థమైంది, రాముడి బలం అంతా నువ్వే, నీ బలం రామనామం, రాముడి బలం నీ శక్తి. ఆహా, రాముడు ఆ రాడు రావణుణ్ణి చంపడం ఆశ్చర్యమేముంది అనగానే చిరునవ్వు నవ్వి, ఇదంతా మా రామచంద్ర ప్రభు కరుణ నాయన అని ప్రీతితో ఇలా అన్నట్టు హనుమంతుడు. నాయన, ఇప్పుడు నువ్వు వెళ్ళేది సౌగంధిక సరోవరానికి, నన్ను రావద్దంటున్నావు, అక్కడ చాలా భయంకరమైన రాక్షసులు ఉంటారు, నువ్వు తొందరపడి సాహసం చెయ్యకు. సాహసం అని ఎందుకంటున్నానంటే, అక్కడికి వెళ్ళగానే కొంతమంది నిన్ను బుట్టలో వేసుకోవడానికి, నీ ఇంద్రియ నిగ్రహాన్ని పరీక్షించడానికి చాలా రకరకాల ప్రణాళికలు పన్నుతారు. నీవు ఎంత బలవంతుడివైనా ఇంద్రియ నిగ్రహం కోల్పోతే మాత్రం తక్షణం వాళ్ళ చేతిలో చచ్చిపోతావు, వాళ్ళకి అలాంటి వరాలున్నాయి. గుర్తుపెట్టుకో, కన్ను చెదరనివ్వకు, నిగ్రహం విడిచిపెట్టకు, ఎక్కడ అవసరమైతే అక్కడ సాహసం చూపించు, అనవసరమైన చోట సాహసం చూపించకు. యక్షరాక్షస రక్షితమై దేవతలందరూ అనుభవించే ఈ స్థలంలో జాగ్రత్తగా ఉండు. దేవతలు ఎటువంటి వాళ్ళంటే బలి ఇస్తే సంతోషిస్తారు, అంటే నైవేద్యానికి సంతోషిస్తారు, హోమమునకు సంతోషిస్తారు, నమస్కారానికి సంతోషిస్తారు, భక్తికి సంతోషిస్తారు, సాహసంతో కొడితే ఎదురు తిరుగుతారు. కాబట్టి దేవతలు కనబడితే గుర్తించి నమస్కరించు. నేను నీ సోదరుణ్ణి కాబట్టి తోకెత్తిన ఊరుకున్నాను, అన్ని చోట్ల అలా జరగదు, కొన్ని జాగ్రత్తగా ఉండు. నీవు నిజధర్మనిష్ఠితుండవై, అక్కడ గొప్ప మాట చెప్పాడనమాట. నీ ధర్మం, భీముడి ధర్మం ఏమిటి, ఇంద్రియ నిగ్రహం. పొరపాటు కూడా పరస్త్రీ వ్యామోహం లేదు భీముడికి, ఆ ధర్మం తప్పకు. పరధర్మము తెలుసుకో, పరమధర్మం తెలుసుకో. ఎక్కడైనా హీనబుద్ధులు చిన్న చిన్న వాటికి లొంగిపోతారు. హీనబుద్ధులకి మహాబుద్ధులకి తేడా తెలుసా, హీనబుద్ధులు చిన్న చిన్న భోగాలకు లొంగిపోతారు. అలా చిన్న చిన్న భోగాలకి, మద్యపానం వంటికి, ధూమపానము, స్త్రీలు ఇటువంటి వాటికి లొంగితే ఈ హిమాలయాలలో భ్రష్టులైపోతారు. అటువంటి వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా మోక్షం రాదు. కాబట్టి నువ్వు అలాంటి విమోహం నుండి బయటపడు, ధర్మాధర్మ విభాగాలు గ్రహించు, విద్వాంసులను ఉపాసించిన వాడివి, శుభాచారంతో నడుచుకో. ఆచారం వల్ల ధర్మం పుడుతుంది, ధర్మం వల్ల వేదాలు ప్రతిష్ఠింపబడతాయి, వేదాల వల్ల యజ్ఞములు నడుస్తాయి, యజ్ఞం వల్ల దేవతలు సంతోషిస్తారు, దేవతలు దేవతలు సంతోషిస్తే వర్షం కురిపిస్తారు, మనం హర్షంతో బ్రతుకుతాం. దేవతా అనుగ్రహం లభించాలంటే ఆచారం చాలా జాగ్రత్తగా, పెద్దలు ఆచరించి చూపించారు ఈ మార్గంలో నడుచుకోమని, ఆ మార్గం విడిచిపెట్టకు. పెద్దలు చెప్పిన ఆచారాలు, ఏ పద్మాకర్ గారు ఇవి చెయ్యొచ్చు ఇవి చేయకూడదని చెప్పారంటే అది అలా పాటించు. అలా పాటిస్తే ఎప్పుడు నీకు ధర్మం పెరుగుతుంది, ధర్మం వల్ల వేదాలు భూమి మీద శాశ్వతంగా ప్రతిష్ఠింపబడతాయి. వేదములు బాగుంటే యజ్ఞములు జరుగుతాయి, యజ్ఞం వల్ల దేవతలు సంతోషిస్తే పునర్జన్మ లేకుండా సుఖంగా ఉంటావు. నీ కార్య సిద్ధి కలగాలంటే కాలాన్ని గ్రహించు, దేశాన్ని గ్రహించు, బుద్ధిమంతుడివే నడుచుకో. సాహసం అవసరమైన చోట ప్రయోగించు, అనవసరమైన చోట విడిచిపెట్టు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించు. ఇంకా అన్నిటికీ మంత్రం మూలం, అంటే రహస్యంగా చేయాలి ఏ పని చేసినా సరే. విద్వాంసుడివై పెద్దలతో చర్చించి తొందరపడి ఏ మాట బయటికి విసరకుండా సుఖంగా ఉండు. ఎంత బలవంతుడైనా అహంకరిస్తే నశించిపోతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కూడా మహాత్ములతోటే స్నేహం చెయ్యి. నీచులతో స్నేహం చేస్తే అహంకారం వస్తుంది. ఇక్కడ గొప్ప మాట చెప్పాడు హనుమంతుడు చెబుతున్న మాటలు, కాబట్టి జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లలతో ఎక్కువగా నువ్వు చర్చ చేయకు, ఎందుకంటే పిల్లలకి ఏం చేయాలో తెలియదు గనక. ఆశీర్వదించాలి, కానీ ఏదన్నా పని చేసే ముందు రే పిల్లాడా నేను ఈ పని చేయొచ్చా అని అడక్కు. అధిక స్త్రీ దర్పితులు, బలంతో పాటుగా మరో బలం ఏమిటంటే ధనబలం. నాకు డబ్బు ఉందని ఎవడైనా గర్విస్తే, ధనం ఉంటే కొంతమంది చాలా జ్ఞానంతో ఉంటారు, కొంతమంది కర్మ ఏంటంటే ఒక్క రూపాయి వస్తే నెత్తికెక్కేస్తాయి కళ్ళు, ఆ టైంలో ఏం చేస్తారో తెలియదు. అందుకే భగవంతుడు ఏం చేస్తాడు, ఐశ్వర్యంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కనుక పెద్దలైన గురువులైన వాళ్ళకి అపచారం చేస్తే వాళ్ళ ఐశ్వర్యం వాళ్ళ కళ్ళ ముందే తుడిచేసి వాళ్ళ అహంకారం దింపేస్తాడనమాట. అందువల్ల నువ్వు గుర్తుపెట్టుకో, అధిక స్త్రీ దర్పితులయు, బాగా ధనగర్వంతో ఉన్న వాళ్లతో స్నేహం చేసి వాళ్లతో మంత్రాలోచన చెయ్యకు. లుబ్ధులు అనగా బోయేవాళ్లలాగా ధర్మం ఎరగని వాడని ఒక అర్థం. లుబ్ధుడు అంటే పిసిని కొట్టుతనం అన్నాడు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాడు వాడు, జీవితంలో ఎప్పుడూ ఎవరికి దానం చేయడు, అటువంటి వాళ్లతో స్నేహం చేయకు. లఘుజనము, లఘుజనం అంటే ఆచారములు తెలియనటువంటి క్షుద్రులు, అల్పాచార క్రియాపరులు అన్నమాట. అటువంటి వాళ్లతో ఎవరితో పడితే వాడితో స్నేహం చేయకు, వారితో మాట్లాడకు, మంత్రాలోచనప్పుడు ఉత్తములతో చెయ్యి. జనులు నిగ్రహానుగ్రహ శక్తుడైన రాజు శాసనమున చేసి రమణతోడ ఓలి తమ తమ మర్యాదలొక్కనాడు తప్పనోడు దురిమ్మహీతలమునందు. ఎప్పుడైనా రాజన్నవాడు ధర్మంగా నడుచుకుని అవసరాన్ని బట్టి నిగ్రహం లేదా అనుగ్రహం రెండు ఉండాలి. తప్పు చేస్తే శిక్షించగలిగేవాడై ఉండాలి. తప్పు చేసిన వాడిని శిక్షించడానికి తగిన శక్తి లేకపోతే వాడు రాజులు అవుతాడు. అలాగని అందరినీ శిక్షించకుండా అవసరమైతే రక్షించాలి. అలాంటి వాడి పరిపాలనలో ప్రజలు బాగుంటారు. నీవు నిగ్రహానుగ్రహ సమర్థుడివి, అవసరం అనుకుంటే కట్టగట్టి శత్రువుల్ని అవతల పారేయగలవు, కావాలంటే రక్షించగలవు. నాకు నీ మీద నమ్మకం ఉన్నది కాబట్టి నీకంతా వసూలవుతారు. జాగ్రత్తగా వెళ్ళిరా, మళ్ళీ చెబుతున్నాను, ఇంద్రియములు చలించకుండా చూసుకో అని హనుమ భీముడితో మళ్ళీ ఇలా అన్నాడు. ఇది గొప్ప రెండు పద్యాలు ఇవి. ఈ రెండు పద్యాలు అంటే ఇంచుమించుగా జ్ఞానమున్న పండితులంతా గౌరవించే గొప్ప పద్యాలు. మత్త కోకిలలో రాశాడు నన్నయ్య గారు అరణ్య పర్వంలో. ఏం అద్భుతమైన పద్యాలు ఈ రెండు. హనుమంతుడు భీముడితో అన్నాడు ప్రేమ వల్ల భక్తుడు అవడం వల్ల అనమాట. భీముడు ఆయన భక్తుడు గనక. మీకు నెగ్గొన్నరించియున్న అమిత్రులన్హత బుద్ధులన్ చీకురాజు తనూజులంకురు సింహ నీకు ప్రియంబుగా ఏకమాత్రన పోరిలో వధియించి నాగపురంబునా నా కులాద్రిశిలావలి గగనంబు చేయుదునావుడు గగనంబు చేయుదునావుడు. నాయన, హస్తినాపురాన్ని మీ గుడ్డిరాజు మిమ్మల్ని మోసం చేసి మీ రాజ్యాన్ని మీకు పంచివ్వడంలోనూ అన్యాయం చేశాడు. హస్తినాపురాన్ని తన కొడుక్కిచ్చుకుని బండరాళ్ళు కొండరాళ్ళు మీకు ఇచ్చాడు. అయినా మీరు కష్టపడి నగరం కట్టుకుంటే కపటద్యోతంలో మీ సంపదలు అక్కున్నాడు. మీకు ఎన్నో రకాల అపకారం చేసిన శత్రువుల్ని, ఆ గుడ్డిరాజు కొడుకుల్ని నీకు ప్రియంగా ఈ క్షణమే సంహరించమంటావా, లేదా ఇక్కడున్న కొండరాళ్ళన్నీ పట్టుకెళ్ళి హస్తినాపురం మీద వేసి కప్పేయమంటావా అది అన్నాడు. నానా కులాద్రి శిలావలి గహనంబు చేయుదు నావుడు. ఈ బండరాడు పట్టుకెళ్ళి 5 నిమిషాల్లో మొత్తం హస్తినాపురం అంతా పూర్తి చేస్తాను. ఇక హస్తినాపురం ఉండదు, అన్నీ బండరాళ్ళే, కొండలు అయిపోతాయి, మొత్తం అడుగున సమాధి అయిపోతారు వాళ్ళు. వాళ్ళందరినీ అలా సిద్ధ సమాధి యోగంలోకి పంపేయమంటావా రాళ్ళేసి కింద అన్నాడు. ఇందులో అంతరార్థం ఏమిటో తెలుసా నాయన? తెలియకుండానే బలవత్తరమైన కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని 6 శత్రువులు ఉన్నాయి. అవి మీ చేత కళ్ళుండి కూడా కళ్ళు లేనివాడిని చేయిస్తాయి. అంతరార్థం గుడ్డివాడంటే మనం కామక్రోధాదులకు గురయ్యి గుడ్డివాళ్ళలో ప్రవర్తించడంలా ఒక్కోసారి కోపం వస్తే ఎలా కళ్ళు బైర్లు కమ్ముతాయి, మనకి ఏం కనపడదు, కామన్ సరే చెప్పేక్కర్లా. అందువల్ల ఈ ఆరు శత్రువుల వల్ల ప్రతి వ్యక్తి గుడ్డివాడైపోతాడు. గుడ్డివాడైనప్పుడు వీడి మనస్సులో పుట్టేటటువంటి కోరికలే దుర్యోధనాదులంటే. ఇటువంటి దుర్యోధనాదుల్ని ఈ బండరాళ్లతో కప్పుతాను అంటే సహస్రార కమలముతో హస్తినాపురం వేయడం అంటే ఏంటంటే ఈ పైన మనకి అప్పుడప్పుడు దుర్బుద్ధులు పుడతాయి. ఈ దుర్బుద్ధులే ఏనుగులంటే ఈ ఏనుగుల్ని నాశనం చెయ్యనా అనగా యోగాభ్యాసముతో ఇంద్రియ పటుత్వాన్ని పొంది లోపలున్న కామక్రోధాదుల్ని నాశనం చెయ్యమంటావా అని అడిగాడు ఆయన. పైకేమో శత్రువుల్ని నాశనం చేసినట్టు కనబడుతుంది. హస్తినాపురము అంటే అర్థం ఏంటో తెలుసా, మదగజము వలే అదుపులో పెట్టేవాడు లేకుండా స్వేచ్ఛగా చరించు జీవుడు. దాన్ని నాశనం చేయడం అంటే వీడు మదం అడిగిపోవడం, మదం అడిగి యోగి అవ్వాలి వాడు, నిన్ను యోగిని చెయ్యనా అని అడిగాడు. అది అర్థం చేసుకుని నీ ఆశీర్వచనంతో నేను ఎప్పుడు అలాగే అవుతాను, కానీ నువ్వు స్వయంగా అక్కడికి వచ్చి రాళ్లతో వాళ్ళు కొట్టడం ఎందుకయ్యా బాబు, అలా చేస్తే రేపు పొద్దున మాకు ఇంక పేరేముంటుంది, ఆంజనేయుడు వచ్చాడు డామరు కొట్టాడు వీళ్ళు సుఖంగా పరిపాలించారంటారు. అబ్బే నా చేత్తో ఆ దుర్యోధనుడి తొడలు పటా 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 విరగొడితే నాకు అది సంతృప్తి. అయినా మహానుభవ, నువ్వు వచ్చి యుద్ధం చేయవలసిన వాడు అక్కడ ఎవడున్నాడు గనక, ఏమన్నా రావణాసుడి సైన్యం అయ్యింది అన్నాడు ఆయన. ఇంత యుంకపినాథ నీకిది ఏమి పెద్ద మహాహవాభ్యంతరంబున ఉద్ధత ప్రతిపక్ష వీరుల ఏమ నిర్జింతుము, ఎవ్వరు మాకు మీదయ చేసి మార్కొనునంత అత్యంత వీరులు లేరు భూవిదిత ప్రతాప బలోన్నతి. కపీశ్వర, నీకు ఇది ఒక పెద్ద ఘనకార్యమా, సముద్రం దాటిన వాడివి, కుంభకర్ణాదులతో యుద్ధం చేసిన వాడివి, ఇంద్రజిదాదులతో యుద్ధం చేసిన వాడివి, అక్షకుమారుని వధించిన వాడివి, నీకు ఈ హస్తినాపురం మొత్తం నిరవశేషంగా నాశనం చేయడం పెద్ద కష్టమైన పని కాదు. నీ దయవల్ల మాకు కూడా పెద్దగా యుద్ధం చేసి కష్టపడవలసినంత శత్రువులు ఎక్కడున్నారు, నా మొహం నాకు దుర్యోధనుడెంత, వాడి సోదరుడెంత, ఉఫ్ఫను ఉదేను శనగపప్పుల్ని నలిపినట్టు నలిపేయగలను, కాబట్టి నువ్వు వచ్చి యుద్ధం చేసి నాకు సాయం చేయవలసినంత భయంకర శత్రువులు లేరు. ఎంత గొప్ప మాట అన్నాడండి, చాలా సాహసంతో అన్నమాట అనమాట. నీ దయ వల్ల మార్కొనునంత అత్యంత వీరులు లేరు, మేము యుద్ధం చేసి కష్టపడవలసినంత వీరులు ఏం లేరు. ఇక ఒకళ్ళిద్దరు కొంచెం కాస్త ద్రోణాచార్యులు వంటి వాళ్ళు, భీష్ముడి వంటి వాళ్ళు ఉన్నారు, మా అర్జునుడు బాణం వేశారంటే తుప్పు ఎగిరిపోతారు వాళ్ళు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఆశీర్వదించు అనగానే అప్పుడు హనుమంతుడు ఏమన్నాడు తెలుసా, అయితే ఇంకొక వరం ఇస్తున్నాను, నాకేమో నీకు కూడా వచ్చి సాయం చేయాలని ఉంది, నువ్వేమో వద్దంటున్నావు, వద్దని నిన్ను నేను అవమానించకూడదు. భీమా, యుద్ధం ప్రారంభమవడానికి ముందు కురుక్షేత్రానికి వెళ్లే ముందు ఒక్కసారి నన్ను తలుచుకో, నేను మీ తమ్ముడికి ఆల్రెడీ వరం ఇచ్చి ఉన్నాను, కాబట్టి నువ్వు తలుచుకోగానే నేను వచ్చి నీ శరీరాన్ని ఒకసారి కౌగిలించుకుంటాను, దాంతో నీ శరీరం వజ్రంలో ఉంటుంది, ఎవరూ నిన్నేం చేయలేరు. అప్పుడు నీవు చూస్తూ ఉండగా మీ తమ్ముడు విజయుడి యొక్క జెండా మీద నేను నా రూపంతో పూర్తిగా ఒక ప్రతిమగా ఉంటాను, ఎప్పటికప్పుడు కళ్ళు విప్పార్చి మీ యుద్ధం చూస్తాను, నీ బలమేమిటో నీ సోదరుడు బలమేమిటో చూస్తాను, శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శనం చేసుకుంటాను, మిమ్మల్ని ఎప్పుడూ వెన్నంటి కాపాడుతూ ఉంటాను, జెండాపై కపిరాజు అని అందరూ పొగిడేలా ఉంటాను, ఇది నా వరము అన్నాడు ఆయన. భీముడు చాలా సంతోషపడిపోయాడు. అప్పుడు రెండు చేతులు చాచి హనుమంతుల వారు ఇలా చేతులు చాచి భీముడిని చక్కగా కౌగిలించుకున్నట్ట. అప్పటిదాకా భీముడికి తోకెత్తడం వల్ల అలసట వచ్చింది కదా, హనుమంతుడు విశ్వరూపం చూడటంతో కళ్ళు తిరిగి కొంత నీరసం వచ్చింది, మొత్తం శ్రమ తొలగిపోయింది, శరీరం కాంతివంతమయ్యింది, అద్భుతమైన బలం వచ్చింది. ఆ బలంతో జై హనుమాన్ ఒక కరుపరిచి గద ఎత్తుకున్నాడు. ఎంతో పూర్వం ఆ గద ఎత్తడం కంటే ఇప్పుడు గద ఎలా ఉందో తెలుసా, ఆ గద పూచిక పుల్ల ఎత్తినట్టుంది ఆయనకి. హనుమంతుడు పట్టుకుంటే గద ఎత్తడం ఆయనకి ఏముంది, లోపల బంగారపు గద చూపించారు ఆచార్య గారు మన, నేను కూడా చాలా తేలిగ్గా ఎత్తగలిగాను, అంతకంటే ఇంకా తేలిగ్గా ఉందిట. ఆ మహానుభావుడు అనుగ్రహంతో అంత హాయిగా గద ఎత్తుకుని నమస్కరించగానే దిగ్విజయ వస్తూ అన్నాడు. ఆ తర్వాత భీముడు వెళ్ళాడు సౌగంధిక పుష్పాల దగ్గర, సరోవరం దగ్గర చితక్కొట్టి పారేసి శత్రువుల్ని, మొత్తం పుష్పాలు పట్టుకుని. ఈలోపు ధర్మరాజు గారు ఏమైపోయాడో తెలియక ద్రౌపదిని పిలిచి, ద్రౌపది భీముడు కనపడటం లేదు, ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, అసలు నువ్వు ఆయనకి వెలుగుతూ ఉంటావు, అసలే నేను లేనప్పుడు మీ ఇద్దరు బయటికి వెళ్ళారంటే వాడా సాహసవంతుడు, నువ్వేమో ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటావు. చేసావు, దేనికైనా ప్రోత్సాహపరిచావా, లేక నీ కోపం వచ్చి దుర్యోధనుడు తొడలు విరగొట్టమని పంపేశావా అని అడిగితే, లేదండి నేను మీకోసమే పంపానండి, తొందరగా చెప్పు బాబోయ్ నా తమ్ముడు చూడాలన్నాడు ఈయన కంగారు గనక. ఎంతసేపు తమ్ముడు ఎంత గొప్పవాడైనా ప్రేమ ఎక్కువ ధర్మరాజుకి. అందుకని ఏం చేశావంటే సౌగంధిక పుష్పం ఒకటి దొరికింది, ఆ పువ్వులు కోసుకురమ్మని నీవు శివ పూజకి వినియోగిస్తావని ఆయనకి చెప్పాను. బయలుదేరాడు అనగానే, ఎంత పని చేసావు ద్రౌపది, ఇదంతా యక్షరాక్షసుల మాయలతో ఉంటాయి, కొంప మునిగిపోతుందేమో అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాడు. దా అరిపొడుగోత చెరువు దగ్గరట ముక్కలు ముక్కలుగా పడిపోయిన రాక్షసుల శరీరాలు, వాళ్ళు చితక్కొట్టి వారి చంపేశాడు అండి, అందరినీ చంపేశాము మొత్తం పీకేశాడు ఆయన. ఆ చూసి కంగారు పడుతూ ఉంటే ఎదురుగుండా సౌగంధిక పుష్పాలు కట్టగట్టి కొన్ని వేలు మంచినీళ్ళు తాగి మంచి ఉత్సాహంగా గదబుచ్చుకొస్తున్న భీముడు కనబడ్డాడు. వెంటనే కౌగులించుకుని, ఇంకెప్పుడు ఇలాంటి సాహసం చేయకునైనా నువ్వు నీ మీదే అన్ని ప్రాణాలు పెట్టుకు బతుకుతున్నాను, దుర్యోధనుడిని చంపవలసిన వాడివి, ఇలా దుస్సాహసం చేసి వెళ్ళిపోయావనుకో రేపు పొద్దున నా బ్రతికి ఏమవుతుంది అన్నట్ట. అప్పుడు కుబేరుడు అక్కడికి వచ్చి, లేదు నాయన, ఈ రాక్షసులు యక్షులు చావడానికి ఒక కారణం ఉన్నది, ఒకప్పుడు వీళ్ళంతా దుర్వాసుడిని అవమానించారు, అప్పుడు దుర్వాసుడి కోపం వచ్చి భీముడిని అడ్డం కొడతారు వీళ్ళు, అప్పుడు భీముడి చేతులు వీళ్ళంతా చస్తారు, చచ్చాక మళ్ళీ కుబేరా నువ్వు బతికించన్నాడు, అందువల్ల దుర్వాస శాపం వల్ల వీళ్ళు చచ్చారు, కానీ లేకపోతే భీముడు చంపిన వీళ్ళు చావరు. భీముడు మహాపరాక్రమవంతుడు, ఆయన తలుచుకుంటే ఈ కైలాస పర్వతాన్ని కూడా పెకలించగలడు, కానీ జ్ఞాని అలాంటి దుష్టపు పనులు చెయ్యడు. హనుమంతుడి కౌగిలింతతో ఇంత బలపరాక్రమాలు పొందాడు అని కుబేరుడు వాళ్ళని దీవించి, నాయనా భీమసేనకి ఎప్పుడు మా వాళ్ళని ఇలా చంపక, దుస్సాహసం చేయకు, మీరు హాయిగా వెళ్ళిరండి, విజయోస్తు, మీకు శీఘ్రకాలంలో మహాభారత యుద్ధంలో దిగ్విజయం కలుగుతుంది, హనుమత్ అనుగ్రహం పొందిన మీకు విజయం, దాంతోపాటు సంపదలు వచ్చి తీరుతాయని కుబేరుడు కూడా ఆశీర్వదించాడు. అంతటి కుబేరుడి అండ కూడా పాండవులకి లభించేలాగా ఆంజనేయ స్వామి వారు చేశారు. ఆయన అనుగ్రహం పొందడం వల్లే పాండవులు దిగ్విజయం పొందారు. ఇక రేపు ఈ భీముడి కథే మరో కథ ఉంటుంది, పురుష మృగ కథ, అపూర్వమైన కథ. ఈ కథ వింటే ఎప్పుడు కూడా ఇంట్లో దారిద్ర్యం ఉండదు అని శాస్త్రం అన్నమాట. రేపు కూడా యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఒక్క సెకండ్ కూర్చోండి, ఆ శ్రీలంక